కొందరు వెడలు దమందురు, కొందరు వెడలుటయు సిగ్గుగను గోవిందుండందురు. తమలో వడకుచు కొందర మందుదురు వడకుగొని మునినాథ. కొంతమంది వెడదామంటారు, వెడితే సిగ్గేస్తుందంటారు కొందరు. ఒక్క కృష్ణుడు అయితే వెళ్ళేవాడు, ఈ తొంటరి కృష్ణుడు ఈ జంటలను వెంటబెట్టుకొచ్చాడు, ఈ కుర్రగాళ్ళని వీళ్ళందరూ ఉండగా ఎలా పెడతామని ఒక ఆవిడంది. ఈ విధంగా వాళ్లలో వాళ్ళంతా చివరికి నిర్ణయించుకుని ఇంకేమైతే లేదు, కృష్ణుడు చెప్పాడు కనుక వారు మాట్లాడకుండా పోదామని అందరూ బయటకు వచ్చి కృష్ణ వస్త్రాలు ఏమంటే, ఇప్పుడు కూడా ఆయన ఏమన్నాడు తెలుసా, రెండు చేతులు నుదుడు జోడించి నమస్కరిస్తే ఇస్తానన్నాడు ఆయన. మళ్ళీ చేతులతో మీరు శరీరాన్ని కప్పుకుని వచ్చారు, అలా కాదు చేతులు నుదుటికి తీర్చి నమస్కరించండి అన్నాడు ఆయన. ఇక వాళ్ళకి తప్పనిసరి రెండు చేతులు జోడించి నమస్కరించగానే వస్త్రాలు ఇచ్చి అప్పుడు ఏమన్నాడు తెలుసా, వసే వెర్రిపిరుగులారా మీకు ఒక రహస్యం చెబుతున్నాను వినండి, మీరు మహాత్మురాళ్ళు అయినా మీరు చేసిన వ్రతంలో ఒక చిన్న లోపం ఉన్నది, ఆ లోపం సవరించడానికే ఈ దేహాభిమానం తొలగించాను, మీకు దేహభ్రాంతి ఎక్కువగా ఉన్నది, ఆ భ్రాంతి వల్లే పొరపాటు చేశారు. ఎవరైనా సరే వ్రతం చేస్తున్నప్పుడు నదిలో ఒక అడుగు పెట్టేటప్పుడు వస్త్రం లేకుండా అడుగు పెడితే మహాదోషం అది. నదులలో ఉమ్ము వెయ్యడం, బట్టలు లేకుండా స్నానం చేయటం, కాళ్ళు కడుక్కోకుండా మలమూత్ర విసర్జనానంతరం ఈ అపవిత్రమైన పాదాలతో అందులో అడుగు పెట్టడం, అందుకే నదిలో స్నానం చేసే ముందు చెంబుతో నీళ్లు తెచ్చుకుని కాళ్ళు కడుక్కుని అప్పుడు అందులో అడుగు పెట్టాలి, అపవిత్రంగా అడుగు పెట్టకూడదు. వ్రతనిష్టలయ్యుండి వలువలు ముట్టక నీరు సొచ్చిరి మీరు నియతి తప్పి. వ్రతనిష్టలో ఉన్నప్పుడు బట్టలు లేకుండా స్నానం చేయకూడదు, అసలు ఇంట్లో కూడా చేయకూడదంటే నదిలో ఎలా చేశారు. అప్పుడు కాచ్యాయి నీరేవి కోపం వచ్చింది. అందుకే ఎప్పుడైనా సరే యజ్ఞాలు చేస్తున్నప్పుడు వ్రతం చేస్తున్నప్పుడు ఎక్కడ స్నానం చేసినా ఒంటి మీద ఏదో ఒక గుడ్డ ఉండాలి, గుడ్డ లేకుండా స్నానం చేస్తే ఈ యజ్ఞములు వ్రతములు అపఫలితం ఇస్తాయి, సత్ఫలితం ఇవ్వవు. కాచ్యాయని దేవికి కోపం వచ్చింది మీ మీద, దానివల్ల మీకు నష్టం రాకుండా ఉండాలంటే మీరు చేస్తున్న వ్రతములోని లోపములు సవరించడం కోసమే నేను ఇక్కడికి వచ్చాను. మీకు కొంత అహంకారం ఉన్నది, దేహం మీద వ్యామోహం ఉన్నది, అది పోవడం కోసమే సిగ్గు లేకుండా చేశాను, కాబట్టి ఇక మీదట ఎప్పుడు ఇలా చేయకండి. తర్వాత పుట్టినప్పటి నుంచి నేను మీలోనే ఉన్నాను అంటే అంతరార్థం నేను లేని శరీరం లేదు, మీరు నన్ను భగవంతుడని గుర్తించి కూడా మళ్ళీ అజ్ఞానంలో పడ్డారు, నేనే భగవంతుడైతే నేను లేని శరీరం అంటూ ఉన్నదా, ఈ తృణము మొదలుకొని గడ్డి పరక మొదలుకొని భువన బ్రహ్మాండములన్నీ నేనే, చీమ నేనే దోమ నేనే మీరు నేనే నేను నేనే, నేను మీరు ఆత్మని ప్రాణాన్ని నేను చూడని, అందుకే ఏమన్నాడు నేను చూడని మర్మం ఎద్ది కలది, మీ శరీరాలను నేను చూడని స్థలం అంటూ ఉన్నదా. ఆ విషయం గ్రహించి కూడా మీరు తాత్కాలికంగా సిగ్గు సిగ్గంటూ భ్రమపడ్డం వల్ల మీలో ఉన్న భ్రమ తొలగించడానికే మిమ్మల్ని బలాత్కారంగా బయటికి రప్పించాను. ఇక మీదటైనా మీరు వ్రతాలు చేసేటప్పుడు నియమంతో ఉండండి, పొరపాటులు చేయకండి, దేహభ్రాంతి విడిచిపెట్టండి. నేను సామాన్యుడు అనుకుంటే అప్పుడు నేను సామాన్యుడిలాగే ప్రవర్తించేవాడిని, నేను పరమాత్మ అని మీకు తెలుస్తోంది, అయినప్పటికీ మీరు నా దగ్గరికి రావడానికి మొగమూట పడ్డారు, అందుకే ఆ మొగమూటను తొలగించానగానే అప్పుడు వాళ్ళకి అర్థమైంది, వసే మనం ఎంత పొరపాటు చేసాం, వ్రతముల్ చేయుచు ఒక్క మాటైన ఎవ్వాని విచారించిన వ్రతభంగంబులుమాను అట్టి వరదున్ వామాక్షులీక్షించియున్ గత చేలాప్లవనంబునేడు వ్రతభంగం వంతు శంకించి పాలతటంజస్తకరాబ్జలై సరసిలేలం రొక్కిరిట్లందరు. మనం వ్రతాలు చేసేటప్పుడు చివరిని ఏం చేస్తాం, కాసి నీళ్లు చేత్తో పుచ్చుకుని కృష్ణార్పణ వస్తు పరమేశ్వరార్పణ వస్తు అంటే అప్పుడు ఈ ఫలితం అంతా కృష్ణుడికి వెడుతుంది, ఈశ్వరుడికి వెడుతుంది. అప్పుడు మనము ఆ వ్రతములోనో లేక పూజలోనో చేస్తున్న దోషాలుంటే పోతాయి, ఎందుకని అన్నీ ఆయనకి ఇచ్చాం కనుక పుణ్యంతో పాటు పాపం కూడా పోతుంది, అప్పుడు పరమాత్ముడు సంపూర్ణంగా అనుగ్రహిస్తాడు. వ్రతాలు చేస్తూ చిట్ట చివరి ఎవరికోసం నమస్కారం చేసినంత మాత్రం చేతనే వ్రతాలలో ఉన్న లోపములు తొలగుతున్నాయో అతడే పరమాత్ముడు, ఆ పరమాత్ముడే ఈ కృష్ణుడు. అటువంటి కృష్ణుడు పిలిస్తే ఆయన చెప్పిన వాటి వినకుండా మనం జాగు చేశాం, ఇదే మనం చేసిన పొరపాటు. వ్రతంలో లోపం ఒక పక్కన పెడదాం, ఆ పరమాత్ముడు చెప్పాక ఇంకా ఆలస్యం చేయకూడదుగా, ఆయన ఎలా చెబితే అలా చేయాలి ఆయన, ఎందుకంటే జగద్గురువు గనక అలా చెప్పిన విషయం చెయ్యలేదు గనక మనకి వ్రతంలో లోపం వచ్చింది, ఆ లోపాన్ని ఆ పరమాత్మ తొలగించాడు. వస్త్రాపహరణం అంటే దేహభ్రాంతి జీవభ్రాంతి, ఈ భ్రాంతిని తొలగించిన పరమాత్మకి మళ్ళీ నమస్కరిద్దామని రెండు చేతులు ఇలా నుదుటికి చేర్చి నమస్కరించారు వాడు. అలా నమస్కరించగానే అప్పటి వరకు చేసిన పాపాలన్నీ పోయాయి.
ఈ రెండు చేతులు ఇక్కడ మొదటికి చేరిస్తే అప్పటి వరకు మనలో లోపల ఉన్నటువంటి దోషాలన్నీ పరమాత్మకి వెళ్ళిపోతాయి. అందుకని ఇక్కడ పెట్టి దండం పెట్టమన్నారు, గుర్తుపెట్టుకోండి. ఇక మీదట ఇది నుదురు, ఇక్కడ చేర్చి రెండు చేతులు తోడితే నమస్కరిస్తే యదన్నమమా, ఇక ఇది నాది కాదు, నా పాపం నా పుణ్యం నా భారం సమస్తం నీది. చేతుల అండంతోటే ఈ జీవుడు పరమాత్మతో కలిసిపోయాడు. మనకి మంత్రశాస్త్రం ఏం చెబుతున్నదంటే ఎడమ చెయ్యి జీవాత్మ, కుడి చెయ్యి పరమాత్మ, ఈ రెండు కలిసి నుదుడి దగ్గర చేరితే ఇక్కడి నుంచే జ్ఞానజ్యోతి పెడుతుంది. ఈ జ్ఞానజ్యోతి లోపలికి ప్రసరించి ఈ లోపల ఉన్న జీవాత్మ భ్రాంతి సంపూర్ణంగా తొలగి శరణాగతి పొంది పరమాత్మలో ఐక్యమైపోతాడు. అందుకని ఊరికి ఇలా దండం పెట్టడం కాకుండా గుళ్ళోకి వెళ్ళగానే ఇలా దండం పెట్టాలి. ఇంత పైకి ఎత్తకూడదు, మళ్ళీ ఇంత పైకి ఎత్తితే ఉపయోగంలా, ఇలా నెత్తికి నుదుటికే చేర్చాలి, ఏది పరమాత్మ యొక్క సంపూర్ణ అనుగ్రహం పొందడానికి. అందుకే ఇక్కడ అద్భుతంగా పోతర గారు పద్యం రాశాడు అనుకుంటున్నారు కదా, ఆ పద్యం అర్థం తెలిస్తే మీకు అర్థమవుతుంది. పాల తటము అంటే నుదుటి యొక్క ఈ భాగం, న్యస్త ఇక్కడ ఉంచారు, దేని ఉంచారు, కరాబ్జలై రెండు చేతులు ఇలా జోడించి నమస్కరించారు. ఇక మీద ఇది మీకు గుళ్ళోకి వెడితే వెళ్ళగానే ముందు ఒక నమస్కారం చేయండి, ఎక్కువసేపు కాదు ఒక క్షణం తర్వాత తీసేయండి. మళ్ళీ ఇలా అడ్డం పెట్టుకుంటే వెనకాతల వాళ్ళు ఇబ్బంది పడతారు, అందుకని ఒక నమస్కరించి వెంటనే తీసేయాలట. పాల తటన్యస్త కరాబ్జలై సరసిలీలం రొక్కిరిట్లందరు, ఈ విధంగా అందరూ కూడా నుదుట అలా చేర్చి నమస్కరించారు. వెంటనే వారి సకల దోషాలు పోయాయి, వాళ్ళకి అర్థమయ్యింది కూడా. అసలు మన భ్రమ కాకపోతే ఆయనే మనం, మనమే ఆయన, ఆయన లేకుండా ఏ జీవుడైనా ఉంటాడా, ఆయనే మన ప్రాణం, ఆయన ఆయన దగ్గర సిగ్గుపడటం ఏమిటి వెర్రిమోహలం. భగవంతుడు ఏం చెబితే అదే శాస్త్రం, ఆయనే పరమాత్మ, ఆయనే గురువు, ఆయనే భర్త, ఆయనే తండ్రి, ఆయనే దైవం, సమస్తం ఆయనే అని సంపూర్ణ శరణాగతి పొంది వస్త్రాలు ధరించి ఇక మేము ఇంటికాళ్ళు నీతో వచ్చేస్తూ ఉన్నారు, వేరే తల్లులారా ఇంకా కొంత సమయం ఉన్నది, రెండు మూడు రోజులు ఇంకా వ్రతం ఉన్నది, వ్రతం పూర్తి చెయ్యండి. నా శరీరం పరమ పవిత్రమైన శరీరం, ఇది కామ శరీరం కాదు, యోగ శరీరం, భోగ శరీరం కాదు, అయినా మీరు భోగాలు కోరుకుంటున్నారు గనక రాబోయే కాలంలో శరత్కాలంలో మీతో క్రీడిస్తాను, అప్పటిదాకా మీరు వెళ్ళి వ్రతం పూర్తి చేసి వెళ్ళకపోండి, ప్రస్తుతానికి వెళ్ళిపోండి అన్నాడు. వదలలేక వదలలేక కృష్ణుణ్ణి చూసి వెనక్కి తిరిగి మళ్ళీ మళ్ళీ చూస్తూ గుళ్ళోంచి దర్శనం అయిపోయింది అని మెడబట్టుగా కాపలవాడు గంటేస్తున్నప్పుడు సరే ఇంకొకసారి తొంగి చూస్తారు మన వాళ్ళు, ఎంత కాదనుకున్న పక్కవాడిని తోసి అలా పాపం తొంగి తొంగి చూసుకుంటూ వచ్చేసట వాళ్ళకి. శ్రీకృష్ణుడు అక్కడి నుంచి తిరిగి బృందావన ప్రాంతంలోకి ప్రవేశించాడు. ఒకనాడు తెల్లవారుజామున పిల్లలంతా లేచారు, స్నానాలు చేశారు, సంధ్యావందనాదులు కావించుకున్నారు. ఉపనయనానికి ముందు కూడా సంధ్యావందనం ఉన్నది, ఆ విధానం వేరు. ఉపనయనం అయ్యాక చేసే సంధ్యావందన విధి వేరు. ప్రతిరోజు నిత్యకృత్యాలు చేసేవారు. చేసి ఒకనాడు పిల్లల్ని వెంట పెట్టుకుని చాలా దూరం అడవిలోకి వెళ్ళిపోయాడు కృష్ణుడు. ఆ పూట ఎందుకు అందరూ సద్దన్నం మర్చిపోయారు, కూడా రోజు అన్నం పట్టుకెళ్ళేవారు కదా, ఆ పూట ఎందుకో కానీ సద్దన్నం పట్టుకెళ్ళలేదనమాట. ఎక్కడ ఎవరి దగ్గర ఏ ఆహార పదార్థం లేదు, అందరికీ ఆకలియింది. మధ్యాహ్నం పూట నడిచి 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 అడవిలో చెట్టు కింద చతికిలబడ్డారు. చతికిలబడి కృష్ణ ఉసూరు ఉంటుంది ప్రాణం, ఆయాసంగా ఉంది, శరీరంలో నుంచి వచ్చే గాలి మమ్మల్ని ఏడిపించేస్తున్నది, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీవ్రమయ్యాయి, దాహం వేస్తోంది, ఆకలి వేస్తోంది, మేను నిలవడం లేదు, ఎక్కడన్నా ఇంత అన్నం పెట్టించు. రోజు అందరం సద్దన్నం తెచ్చుకునేవాళ్ళం, ఇవాళ ఎవరము తెచ్చుకోలేదు, ఒక్క పండు కూడా తెచ్చుకోలేదు, అందరికీ ఆకలిగానే ఉంది అని కృష్ణుడి దగ్గర మొరపెట్టారు. వెంటనే కృష్ణుడు తిరునవ్వు నవ్వి, అసలు ఆ పూటయ్యా ఆ పని చేసింది ఆయనే, ఏ పని, ఎవరు అన్నం తెచ్చుకోకుండా, లేకపోతే ఒకటి కాకపోతే ఒకటైనా తెస్తాడు కదండి. ఒక్కోసారి చిత్రంగా ఉంటాయి దైవలీలలు. ఓసారి మేము ఒక దేవాలయానికి వెళుతున్నాం, ఆ పూట ఎవ్వరూ పరుస్తలేదు, ఆపై ఆ రోజేం కర్మ వచ్చిందో కూడా వచ్చే భక్తుల్లో ఒకడు తెలియదు. ఇక చూడండి అందరూ నడిచి వెళ్ళవలసి వచ్చిందండి, ఆటోకి ఇవ్వడానికి పైసలు లేవు, అందరికీ ఓపికలు లేవు, అలాగే నానా యాత్ర పడి నడిచి కొండెక్కి మళ్ళీ దిగి కిందకు వచ్చాం. అంటే భగవంతుడి ఉద్దేశం ఏమిటనమాట, వీళ్ళ పాప ప్రాయశ్చిత్తానికి ఆ పూట అంతా నడిచే వెళ్ళాలి, ఆ పూట వాడికి మతిపోయినట్టు అవుతుంది, లేకపోతే ఇంతమందిలో ఒక్కడు 10 రూపాయలు లేకుండా ఎందుకు వస్తాడు. ఇది దైవలీల. అసలు తర్వాత విషయం తెలిసింది ఏంటంటే, ఆ క్షేత్రమునకు ఎవడైనా కాలినడకనే వెళ్ళాలి, దేవుడు కూడా అక్కడికి వెళ్ళాక ఊరేగించక్క, భగవంతుడు కూడా అక్కడ పల్లకీలో ఊరేగడు, భుజాల మీదే ఊరేగుతాడు. ఆ క్షేత్రానికి వెళ్ళేవాడు తప్పక నడిచే వెళ్ళాలి.
నడిచి వెళ్ళవలసిన దివ్యక్షేత్రానికి పొరపాటున ఆటోలో మేము ఎక్కడ పెడతామోనని భగవంతుడు మా బుర్రల్ని కొంచెం పాడు చేసి డబ్బులు పట్టుకెళ్లకుండా చేశాడనమాట. అది భగవంతుడు చేయించుకుంటాడు. ఇవన్నీ ఆయన లీలలు. అందువల్ల ఈ పూట ఇంతమంది గోపాలకుల్లో ఒక్కడు కూడా ఒక్క పండు కూడా ఎందుకు తేలేదంటే ఎవరినో అనుగ్రహించబోతున్నాడు ఆ భగవంతుడు. అందుకే ఎవరి దగ్గర ఆహారం లేదు, అందరికీ ఆకలి. అందుకని కృష్ణుడు ఏం చేశాడు, ఓ గోపాలకులారా, ఇక్కడికి పక్కనే 2.5 మైళ్ళ దూరంలో ఒక ఋషుల యొక్క ఆశ్రమం ఉన్నది. అక్కడ ఉన్న వాళ్ళంతా అంగిరస గోత్రం వాళ్ళు. వారంతా ఆంగిరసము అని పేరు కలిగి ఒక యజ్ఞం చేస్తున్నారు. ఆ యజ్ఞం చేసిన వాళ్ళు శరీరంతో స్వర్గానికి వెడతారు. అందుకని సశరీరంగా స్వర్గానికి వెళ్ళడం కోసం మహానుభావులైన బ్రహ్మజ్ఞానులైన అంగిరస గోత్రోద్భవులు కొందరు అక్కడ మహాయాగం చేస్తున్నారు. ఆ యాగం ఇవాళతో పూర్తవుతోంది. ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళండి. యజ్ఞం అయిపోయింది గనక పూర్ణాహుతి అయ్యాక అన్నం పెట్టడం దోషం కాదు గనక వారి దగ్గరికి వెళ్ళి ఇలా నా పేరు చెప్పి అన్నం అడిగితే వారు కావలసినన్ని పిండి వంటలు ఇస్తారు. అందులో ఆఖరి రోజు యజ్ఞమేమో చివరి రోజు యజ్ఞం రోజున తప్పక చక్కని చక్కని ఆవు పాలతో కూడిన పరమాన్నం ఉండాలని ఒక శాస్త్రం అన్నమాట. సాధారణంగా యజ్ఞం చివరి రోజున ఏంటంటే పరమాన్నాన్ని నివేదించాలి. అంటే సేమియా పాయసం కాదు, బియ్యంతో వండిన ఆవు పాలతోటో గేదె పాలతో ఏదో పాలతో తయారు చేసిన పరమాన్నం వండేవారు. ఆ పాయసం వాళ్ళు ఇస్తారు, అది తెచ్చుకుని తిందాం వెళ్ళండి అన్నాడు పిల్లలతోటి. ఇప్పుడు పిల్లలు ఏం చేశారన్నమాట, అమ్మాయ్యా పరమాన్నం అయిపోట, అది కూడా యజ్ఞాన్నం అనుకుని లొట్టలు వేసుకుంటూ దాదాపు ఒక 50-60 మంది పిల్లలు ఒకేసారి కట్ట కట్టుకుని బయలుదేరారు. నిజానికి ఒక 5-6 పెడితే చాలు, 50-60 మంది ఎందుకు వెళ్ళారంటే ఎవరికి వాళ్ళకి ఆ పాయసం ఎవడవాడు తెచ్చుకోవచ్చని, ముందు వాడు తెచ్చుకుని తక్కిన వాడి సంగతి తర్వాత చూద్దామని. అన్నం అనగానే ప్రతి వాడు బయలుదేరుతాడు కదా, అక్కడ ఉన్నాయి లడ్డూలు తీసుకురండి అన్నావా, హాలు హాలంతా ఖాళీ అయిపోదండి, అదే కట్టెలు తింటానండి, అబ్బే ఎవడకోడలా కూర్చుంటాడు కదలు. నేను మీలాంటి జ్ఞానుల గురించి చెప్పరా, అలాంటి వాడి గురించి చెప్పాను. అందువల్ల ఈయన ఈ వెళ్ళే వాళ్ళంతా 50-60 మంది కట్టకట్టుకు బయలుదేరారు, ఆహారాలు దొరుకుతాయని పాపం. సరిగ్గా వీళ్ళు వెళ్ళేసరికి అప్పుడే పూర్ణాహుతి చేసి మహానివేదన చేయబోతున్నారు ఈ అంగిరస గోత్ర జ్ఞానులు. ఈ పిల్లలు వెళ్ళి ఆ నైవేద్యం పట్టుకెడుతున్న వాళ్ళ దగ్గర నిలబడి, అసలు నైవేద్యం పట్టుకెడుతున్నప్పుడు ఎదురుగుండా పెడితే కొంచెం కోపం వస్తుండే ఈ జ్ఞానులందరికీ కూడా, ఎదురుగుండా వెళ్ళి ఏమండో మాకు ఆకలిస్తుందండి, మేమంతా కలిసి అడుగుకి వచ్చామండి, మా అందరికీ నాయకుడు శ్రీకృష్ణుడు అండి, మీరు నైవేద్యం పెట్టాక కాస్త పాయసం ఆ లడ్డూలు ఆ బూరెలు ఈ కూరగాయలు అందులో వంకాయ కూర కూడా ఉంది మాంచి రుచిగా గుత్తొంకాయ కూర చేశారు ఇవి ఇవన్నీ కొంచెం పళ్ళెల్లో ఇస్తే మేము పట్టుకెడతామండి, శ్రీకృష్ణ పరమాత్ముడు అంతటి వాడు వచ్చి మిమ్మల్ని అన్నం అడిగి తీసుకురమ్మన్నాడండి, పొద్దున నుంచి మలమలు మాడిపోతున్నామండి అన్నారు. ఈ యజ్ఞం చేస్తున్న వాళ్ళకి విష్ణువు అంటే తెలుసు కానీ కృష్ణుడు ఎవరో తెలియదు. కృష్ణుడు అవతరించాడు, విష్ణువే కృష్ణుడని తెలియదు పాపం. దానికి తోడు అప్పటికి 7 రోజులుగా దీక్షల్లో ఉండి 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 బాగా నీరసం కూడా ఉన్నారు కొంచెం. ఆ నీరసం వల్ల యజ్ఞంలో కూర్చుని మంత్రం చెబుతూ కూడా నిద్రపోతున్నారు కొంతమంది. అలా నిద్రపోయేవాళ్ళు ఉంటారులేండి మహానుభావులు. అలాంటి వాళ్ళు వీళ్ళు ఇక భోజనం కోసం నైవేద్యం సిద్ధం చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టి ఆ తదనంతరం తిందాం అనుకుంటున్న వీళ్ళకి ఈ పిల్లలు వచ్చి అన్నం అడగగానే ఒళ్ళు మండిపోయింది. అందులో ఒకటేమో నీరసం, పైగా కృష్ణుడు విలువ తెలియదు. మూడవది నైవేద్యం పట్టుకెడుతున్నారు, ఈ నైవేద్యం ఎక్కడ పాడైపోతుందోనని బెంగ. అందుకని వాళ్ళు ఏం చేశారు, వెనక ముందు చూడకుండా అజ్ఞానంలో పడిపోయి ఛే పండు అన్నారు. కుర్ర పీనుగుల్లారా వస్తారు, అడ్డం పడతారా కాళ్ళకి, ఛీ తొలగండి పండి అన్నారు. క్రతువున్ మంత్రము తంత్రమున్ ధనములున్ కాలంబు దేశంబు దేవతలున్ వహునులు మేదినీసురులు ఎవ్వాడు అట్టి సర్వేశ్వరున్ మతినూహింపక గోపబాలుడలుచున్ మందస్థితిందూచి దుర్మతులై అన్నము లేదు పొమ్మనిరి సమ్మాన క్రియా శూన్యులై. నిజానికి వారు చేస్తున్న యజ్ఞం ఆ శ్రీకృష్ణ స్వరూపం. యజ్ఞం ఎవరు, కృష్ణుడే. అందులో వాళ్ళు చదువుతున్న మంత్రం అది కృష్ణుడే. వాళ్ళు చేస్తున్న తంత్రం ఈ సుర్ఖు సురవల్ని తాకించడం నెయ్యిపోయేదంతా తంత్రం అంటారు, ఈ తంత్రము కృష్ణుడే. అందులో వాళ్ళు వాడిన డబ్బు ఆ ధనము కృష్ణుడే. కాలం కృష్ణస్వరూపం. ఆ దేశం అది కృష్ణస్వరూపం. అందులోకి ఆహ్వానించే దేవతలంతా విష్ణుస్వరూపాలు. అగ్నిహోత్రుడు కూడా కృష్ణుడే. ఇక ఇంతెందుకు యజ్ఞంలో మంత్రం చదువుతున్న ఈ బ్రాహ్మణోత్తములు కూడా ఆయనే. అయినా సమస్తం తానే అయిన పరమాత్ముడు స్వయంగా ఇంత భిక్ష అడిగితే, ఒక వస్తువు అడిగితే, నిజంగా జ్ఞాని ఎవడనో వచ్చి ఒక వస్తువు అడిగితే ఇవ్వనని ఎవడని అంటండి, ఎంత కర్మ అంటది? అసలు వీడు అడుగుతాడా? అడిగాడంటే అవతల వాడిని అనుగ్రహించడానికి అడుగుతున్నాడు. అంతటి పరమాత్మ ఆయనలో సమస్తం ఉండి అన్ని పదార్థాలు ఆయనలో ఉన్న ఆయన కూడా ఇంత పదార్థం పెట్టమని కౌరు పెడితే జ్ఞానం లేకపోవటం వల్ల అజ్ఞానంతో గ్రహించలేక దుర్మతులై దుష్టబుద్ధితో అన్నము లేదు పొమ్మని రిచ్చ అనలేదు, ఇంకోటి సొన్నము లేదు పొండి అన్నారు. సన్మాన క్రియాశూన్యులు, ఏ మాత్రం గౌరవం లేదు. భగవంతుడి మీద భక్తిభావం లేక, ఆయన భగవంతుడు అని తెలియక తాత్కాలిక అజ్ఞానంలో పడిపోయి, నిజానికి వాడు వేదాంతులు పండితులే, ఏం చేస్తాం కర్మయోగం అది, అజ్ఞానంలో పడిపోయి గెట్ అవుట్ అన్నారు. పాపం వీళ్ళు ఖిన్నులైపోయారు. అన్నం లేకపోవటం వల్ల నీరసం ఒకెత్త, కష్టపడి నడిచొచ్చారా ఆలసట, దానికి తోడు ముష్టి ఎత్తుకోవడానికి వచ్చారా, అన్నం ఉడుక్కోవడానికి వచ్చారా, గెట్ అవుట్ అంటే ఇంకెంత బాధండి. అన్నం పెట్టపోయినా పర్వాలేదు కానీ చీ పో అంటే మాత్రం కొంచెం ఆత్మాభిమానం కలిగిన వారు తట్టుకోలేరు. అందుకని తట్టుకోలేక కన్నీళ్లు పెట్టుకుని, కృష్ణ ఎంత అవమానం కలిగజేసావయ్యా అని వెనక్కి వచ్చారు. నేను వెళ్ళమన్నది కొంతమందిని అయితే మీరు అందరూ కట్టకట్టుకు వెళ్ళారా అని కృష్ణుడు అక్కడి నుంచి వాళ్ళు రావడంతో అన్నాడు. ఎవరిని పంపాడో వాళ్ళు వెళ్ళాలి, మీరు గుర్తుపెట్టుకోండి. గురువుగారు ఎప్పుడైనా ఏదైనా పని చెబితే ఎవరికి చెబితే వాడు వెళ్ళాలి, కానీ పక్కవాడేళ్ళు దూరితే ఉపయోగం లేదు. ఎవరిని అనుగ్రహించాలో అసలు వాడిని అనుగ్రహిస్తాడు. అసలు వాడు వెళ్ళకుండా ఈ పాపం లడ్డూలు అవి ముందు పోగేసుకుని ముందు తినేద్దాం అనుకున్న వాళ్ళందరికీ ఏమైంది? సురంగ భంగం అయ్యింది. కృష్ణుడికి పెట్టకుండా తినేద్దాం, ఆకలితో అక్కడ తిని మిగిలింది తెద్దాం అనుకున్నారు. మీకు ఒక రహస్యం చెప్పిన, ఇక్కడ ఈ పిల్లలకు కూడా ఎందుకు ఇంత అవమానం జరిగింది? ఈ వెళ్ళే వాళ్ళంతా కృష్ణుడు చెప్పగానే కృష్ణుడికి పట్టుకొచ్చి ముందు ఆయనకి పెట్టి తిందాం అనుకోలే, ఈ ఫ్లాస్క్ పట్టుకుపోయి చెంబట్టుకుపోయి కాఫీ తెచ్చుకుని వాళ్ళు తాగి ఆఖరిని మిగిలితే గురువుగారికి ఇద్దామని పెట్టారు బ్యాచ్ అని వాటిది. అందుకని ఏం జరిగింది అక్కడ? పొమ్మనిరి అవమానం, డామని అవమానం వచ్చి పడిపోయింది అక్కడ. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, భగవంతుడి లీలలు ఇలా ఉంటాయి. వేళ్లల్లో గనక చిత్తశుద్ధి ఉంటే ఈ ఆహారమును పట్టుకెళ్ళి ముందు కృష్ణుడికి పెడదాం, ఆయన తిన్నాక మిగిలింది మనం తిందాం అనుకుంటే వీరికి అవమానం వచ్చినా రాదు, స్వార్థంతో ముందు పోయారు, పరమార్థం వచ్చింది. ఇక్కడ ఆయన బాధ బాధగా ఏడుస్తూ కృష్ణుడి దగ్గరికి వచ్చారు. కృష్ణ నువ్వు చెప్పినట్టే అన్నం పెడతారేమోనని వెళ్ళాం, ఋత్విక్కులు చెడమడా తిట్టారు, తిట్టిన తిట్టి తిట్టకుండా తిట్టారు, ముష్టెత్తుకోవడానికి వచ్చారా, సిగ్గులేదా అన్నారు. అవమానం పాలైపోయాం, కడుపు మండుతోంది, హృదయం మండుతోంది, ఇక మేమేం చేయాలో తెలియటం లేదన్నారు. అప్పుడు కృష్ణుడు మళ్ళీ దెప్పలేదు, ఆయన దెప్పడు ఆ సమయంలో దెప్పకూడదు కదా, వాళ్ళు మాడిపోయి ఉన్నారు, అవమానంతో ఉన్నారు, ఏ వెళ్ళారా బాగా అయ్యిందా అంటే చచ్చిపోతారు వాళ్ళు. అందుకని కరుణాస్వరూపుడు కనుక, అయ్యో నాయన వాళ్ళు అన్నం పెట్టలేదా, ఎందుకు పెట్టలేదంటే ఏమో కృష్ణుడు ఎవరో తెలియదు పొమ్మన్నారు, మమ్మల్ని పొమ్మన్నారు, నువ్వెవరో వాడికి తెలియదు అంటే అవునులే నేను ఎవరినో వాడికి ఏం తెలుస్తుంది, నువ్వు గొల్లపిల్లాడి, గొల్లపిల్లాడు పిలిస్తే అన్నం పెడతారా మరి, నేనేం టీవీ ఛానల్స్ బాగా ప్రచారంలో లేను కదా, మరి ఏ ఛానల్ పెట్టినా ఫలానా వాడని వాడు కనబడితే కదా అప్పుడు వాడికి ఎక్కువ ప్రసిద్ధి ఉంటుంది, నేనేం ప్రసిద్ధి పొందినవాడిని కాదు, అందువల్ల పాప వాడు నన్ను పట్టించుకుని ఉండరులే. సరే ఇంతకీ మీరు అన్నం ఎవరిని అడిగారు అన్నాడు. నైవేద్యం పట్టుకెడుతున్న ఋషుల్ని అడిగామండి అన్నారు. అక్కడ చేశారు మీరు పొరపాటు, నైవేద్యం పట్టుకెడుతున్న మగాళ్ళని ఎవరిని అడుగుతారా? అన్నం కావాల్సి వస్తే ఎవరైనా ఆడవాళ్ళని అడగాలి, అన్నం ఎవరు వడ్డిస్తారో తెలుసుకోవాల్సిన ఔచిత్యం మీకున్నది. మీరు ఋషులను అడగకూడదు, ఋషిపత్తులను అడుగుంటే అన్నం పెట్టేవారు. మాకు ఆ ఆలోచన రాలేదు కృష్ణ అన్నారు. ఇప్పుడు చెప్పారు కదా, మళ్ళీ వెళ్ళి ఋషిపత్నుల్ని అన్నం అడగండి అన్నాడు. వాళ్ళు డామని కింద పడిపోయి ఏం నడుస్తామండి, ఇప్పటికే 2.5 మైళ్ళు వెళ్ళాం, 2.5 మైళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చాం, మళ్ళీ ఎక్కడ పెడతాం కృష్ణ, ఒకవేళ వెళ్ళాం అనుకో, ఈసారి ఆడువారు కనుక అన్నం పెట్టకపోతే ఇహమే వచ్చేవి మా శరీరాలు రావు, కట్టెలు వస్తాయి, ప్రాణం పోయిన శరీరాలు వస్తాయి, మేము రాలేం బాబు అనగానే ఆయన చిరునవ్వు నవ్వాడు. ఇంకొక పరీక్ష పెట్టాలయన, అంత తేలిక అన్నం పెడతాడా? అందుకని ఈసారి నేను అభయం ఇస్తున్నాను, నన్ను నమ్మండి, ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళండి, ఆ తల్లుల దగ్గరికి వెళ్ళి భిక్షాందేహి అనండి, వాళ్ళు పెడతారు,
పెట్టకపోతే ఆ క్షణమే మీకు కడుపు నిండే ఏర్పాటు నేను చేస్తాను, నన్ను నమ్మి వెళ్ళండి అనగానే మా కృష్ణుడు చెప్పాడు నమ్ముదామని అందులో కొందరు బయలుదేరారు. ఇందాక బయలుదేరిన 60 మెంబర్స్ లేరు, ఇప్పుడు ఓ 20 మెంబర్సే వెళ్ళారు. అంటే వీళ్ళకి కొంచెం కృష్ణుడు అంటే ఎక్కువ నమ్మకం. మళ్ళీ వెళ్ళినా ఈసారి మనకి ఆహారం దొరుకుతుంది, కృష్ణానుగ్రహంతో నీరసం ఉండదు, వీరరసం వస్తుంది, ఆహారం వస్తుందనే ఒక కఠోర నమ్మకంతో కఠోరమైన విశ్వాసంతో బయలుదేరారు. ఈ వెళ్ళిన వాళ్ళు సరిగ్గా వంటేళ్ల దగ్గర నిలబడ్డారు. ఆడవాళ్ళంతా అప్పుడే వాళ్ళు కూడా ఆకుల్లో సర్దుతున్నారట మగవాళ్ళకి అన్నాలు అవి పెడదామని. అలాంటి ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఇందాక వాళ్ళని బతిమాలినట్టుగా వినయంగా అడగల, ఏమండి ఆకలి వేస్తుందండి, కృష్ణుడు అన్నం పెట్టమన్నాడండి అని మగవాళ్ళని అడిగారు. ఇప్పుడు ఆడవాళ్ళని వినయంగా అడగకుండా గోవుల మేపుచు ఆకొని గోవుందుండు అన్నం అడిగి కొని రండని మమ్మీ వేళ పుట్టించే సుధీ విలసితలార రెండు తిండి అన్నం బుల్లన్నారు. కొంచెం నీరసం ఎక్కువైనప్పుడు ఫోర్స్ వచ్చిందనమాట. అందుకని ఆవులు మేపుతూ ఆకలితో గోవిందుడు అడవికి వచ్చాడు. అడవికి రాగానే ఆయనకి మాకు అందరికీ కూడా బాగా నీరసం వచ్చింది, క్షుద్బాధ ఎక్కువైపోయింది. అందుకని గోవిందుడు అన్నం అడిగి తీసుకురమ్మని మీ దగ్గరకి మమ్మల్ని పంపాడు. ఆడవాళ్ళలారా ఇక ఆలస్యం చెయ్యకండి, రండు తెండు అన్నంబులు, ఆలస్యం చేయకుండా రండి అన్నాలు తండి అనగానే వాళ్ళు ఎవరెవరు, మా మాధవుడు, మా శ్రీకృష్ణుడు, మా గోవిందుడు, గోపీ జన ప్రియుడు ఇక్కడికి వచ్చాడా అమ్మా అని ఆ క్షణమే భర్తల కోసం అన్నాలు సిద్ధం చేస్తున్నారు వాళ్ళు. ఆకులేసి మొగుళ్ళకి అన్నం పెట్టాలి ఆ సమయంలో. మగళ్ళ కోసం అన్నం సిద్ధం చేస్తున్న వాళ్ళు ఆ మగళ్ళని మర్చిపోయారు. పెద్ద పెద్ద గిన్నెల్లో అందరూ కలిసి కొమ్మక్కై పులిహార దధ్యోదనం కట్టుపొంగలి మంచి పాయసం నేతితో తయారు చేసిన మోదకాలు వంకాయ కూర టెంకాయ పచ్చడి దప్పడాలు పులుసులు సాంబార్లు అప్పడాలు ఒడియాలు కడియాలు ఒకటేమిటి రామచంద్ర ప్రభో భక్ష్య భోజ్య తోష్య లేహ్య పానీయాలు ఉల్బణం అనుల్బణం ఉల్బణానుల్బణం ఇవన్నీ రకరకాల పిండి వంటలు అనమాట. అంటే ఉప్పు వేసినవి, ఉప్పు వెయ్యనివి, తీపి ఉన్నవి, తీపి కారం కూడా కలిసిన కొన్ని పదార్థాలు ఉంటాయి. సాంబార్లో కొందరు అదేంటో బెల్లం మొక్క వేసుకుంటారు కర్మ, బెల్లపావకై తినేవాడు కూడా ఉన్నారు రామచంద్ర ప్రభు. కాబట్టి ఇవన్నీ కూడా రకరకాల పదార్థాలన్నీ కూడా కలిపి ఈ మూటలన్నీ పుచ్చుకుని గిన్నెలు నెత్తి మీద పెట్టుకుని మంచి చిక్కని చక్కని గడ్డ పెరుగులు పెట్టుకుని మేగళ్ళు పెట్టుకుని నేతులు పుచ్చుకుని ఇళ్లలో నుంచి మహావేగంగా పిల్లలారా నడవండి, ఎక్కడున్నాడో కృష్ణుడు చూపించండి, వెంట వస్తామనగానే పిల్లలు ఆనందపడిపోయారు. కృష్ణుడు చెప్పింది నిజమే, లేడీస్ని అడగాలి కానీ జెంట్స్ని అడిగితే ఉపయోగం ఏముంది అనుకున్నారు పాపం. ఇప్పుడు ఆడవాళ్ళు ఈ పిల్లల వెంట వస్తున్నారు. ఆ సమయంలో మగవాళ్ళు ఏం చేశారు, ఇదేమిటే అక్కడ నైవేద్యం అయిపోయింది, భోజనాలకు మేము కూర్చుంటే మాకన్నం పెట్టకుండా కొండలు నెత్తి మీద కూర్చుని ఎక్కడికో పోతున్నారు ఏమిటంటే వాళ్ళు తోసిపారేశారట. అస్సలు మాట్లాడలేదండి ఒక్కళ్ళు కూడా. అంటే వాళ్ళకి అప్పటికే పూర్తిగా కృష్ణుడిలో లీనమైపోయారు, తాదాత్మ్యం చెందిపోయారు. శ్రీకృష్ణుడు వచ్చాడనే వార్త తెలియడంతో వారి మనస్సు శరీరము సమస్తం ఆయనలో లీనమైపోయాయి. ఇప్పుడు ఊరికే అలా నడుస్తున్నారు, కానీ ఆ నడుస్తున్నవాడు వాళ్ళల్లో వాళ్ళు లేరు. అందుకే ఒక భర్త ఏమేమని అడ్డం వస్తే ఒక తోపు తోసేసింది ఆవిడ, పక్కెళ్ళిపోయింది. నదీ ప్రవాహానికి అడ్డం వచ్చిన రాళ్ళు చెదిరినట్టు చెదిరిపోయారటండి వాళ్ళంతా. కాళ్ళతో తన్నేశారు, పక్కకి తోసేశారు, చూడలేదు. మహావేగంగా ప్రళయకాలంలో నదులు ఎంత వేగముగా ప్రవహిస్తూ సముద్రంలోకి పోతాయో అంత వేగంగా పోవడం మొదలెట్టారు. ఆకులు పట్టుకుపోయారు, రకరకాల పిండి వంటలు పట్టుకుపోయారు. దారి పొడుగుతా కృష్ణుడు నా చేతి అన్నం తింటే ఇవాళ నా జన్మ ధన్యమైపోతుంది, కృష్ణ కృష్ణ ఎక్కడనో ఇంకా కనబడమేమనుకుంటూ 2.5 మైళ్ళు 2 సెకండ్లు వచ్చేశారట. కుర్రాళ్ళు పరిగెత్తలేకపోయారు వాళ్ళతోటి. నిజానికి ఒత్తప్పుడు ఆడవాళ్ళు అలా నడవలేరు, కానీ ఆ పూట భక్తి వల్ల మహావేగంగా వచ్చేశారు. అందుకే ఒకటే చెప్పాడు, నదులు వర్షాకాలంలో ప్రవహించినట్టుగా వచ్చేసారట వాళ్ళు. అంత వేగంగా పెడితే ఇక నదులు చూశారు కదా, వర్షాకాలంలో దబ్బ 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 వెళ్ళిపోతుంది నీరు, అంత దబదబ వచ్చేసారు వాళ్ళు.